ಸಂಪಸ್ತಿಮಿರಮಿಗಿ ಪೃಥ್ವೀಪ ನಗರಿ ಜಡಾನಾಂ పాదపద్మాలకందరం నమస్కారం చేసుకుంటాం. నిన్న మనం చెప్పుకున్నాం ధనిష్ట శతభిషం పూర్వాభద్ర ఉత్తరాభద్ర రేవతి ఐదింటిని కలిపి ధనిష్ట పంచకము అంటారు. ఇవి దుష్ట నక్షత్రాలు. ఈ నక్షత్రాల్లో మృతి చెందితే వాడు ఎంత గొప్పవాడైనా నరకానికి పోతాడు, వాడికి శాంతి లేదు. మనకి తెలియకుండానే మన కర్మం ఆ కాలంలో లోకొస్తుంది. మహాసుకృతం లేకపోతే మనం మరణం అలా అందుట్లో చెందుతామట. ఇప్పుడు ఫలానవాడు ఎదురొస్తే మంచిది, ఫలానవాడు ఎదురొస్తే మంచిది కాదు అని చెప్పింది అంటే ఎదురు చూసుకుని వెళ్ళమని చెప్పలా నీకు అక్కడ. తనంత తాను వస్తే అది ఎందుకు తనంత తాను వస్తుంది అంటే నీ కర్మని బట్టి వస్తున్నది. అంతేగాని ఇంట్లో కూర్చుని ఏమేమి నువ్వురా ఏమండో అవి రెండు అని మనం ఎదురు పిలుచుకుని పెడితే దాన్ని ఏం ఉపయోగం లేదు. తనంత అకస్మాదేవ సంభూతం అంటే ఏంటి, తనంత తాను హఠాత్తుగా ఏది వస్తే అది చెప్పునము. అంతేగాని నీకు సెంటిమెంట్ కలిసి వచ్చింది కదా అనని మొత్తం వీధిలో అందరినీ బయటికి ఎంటి మనకు కావలసిన వాటిని రమ్మంటే దానిని చెప్పును వనరు. అలా చేస్తే కూడా దోషం కింద లెక్క చెప్పారు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా శకునం అంటే ఏమిటి, అకస్మాత్తుగా ఊహించకుండా తనంతట తాను ఏది ఎదురు వస్తే అది శకునం. అలాగుననే కర్మ ప్రభావం వల్ల మనము ఎప్పుడు మరణం చెందాలో భగవంతుడు నిర్ణయం చేస్తాడు. అదిగో అప్పుడు వచ్చేటటువంటి మరణమే మనకు ఉపయోగపడుతుంది. ఇవాళ చాలామంది సిజేరియన్ ఆపరేషన్లు పేరు చెప్పి ముహూర్తాలు పెట్టుకుని చూస్తున్నారే, అవి దండగ గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎంత గింజుకున్నా నువ్వు ఏ ముహూర్తంలో పుట్టాలో అప్పుడే ఆపరేషన్ వాడు చేద్దాం అనుకున్నా 5:35కి పెడితే 6:00కి చేశాడు కానీ 5:35కి చేయలేకపోతాడు. కారణం ఏంటంటే వీడు అప్పుడే పుట్టాలి. మేము ఎంతో గింజుకున్నామని కానీ డాక్టర్లు చివరి మూమెంట్లో ఈ టైంలో చేశారని అంటూ ఉంటారు కొంతమందికి. అంటే వాడు ఆ నక్షత్రంలోనే పుట్టే కర్మ వాడికి ఉన్నది, ఇంకా దాన్ని ఎవడు తప్పించలేడు. అంటే తప్పించలేనిదే విధి అంటే. కాబట్టి మృతి కూడా ఈ 5 నక్షత్రాల్లో దోషమే. కానీ నువ్వెందుకు 5 నక్షత్రాల్లోనే చూస్తున్నావు? ఏనాడైనా ఒక సత్కార్యం చేసుంటేగా ఈ జన్మలోనో అంత పూర్వజన్మలోనో తెలుసో తెలియకో సత్కార్యక్రమం చేసిన వాడు ఈ 5 నక్షత్రాల్లో మృతి చెందడు. అలా తెలుసో తెలియకో నిరంతరం మహాపాపాలు చేస్తే అదిగో వాడు ఈ 5 నక్షత్రాల్లోనే మృతి చెందుతాడు. అర్ధరాత్రి మృతి చెందడాలు, లేకపోతే బాత్రూముల్లో తావడాలు, లెట్రిన్లో తావడాలు, రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత యాక్సిడెంట్లో తావడాలు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఇవి నీవు చేసిన ఒకనొక భయంకరమైన కర్మకి ఫలితం. సరే మొత్తం మీద నువ్వు ఏం చేసావు మన చేతులు లేదు మనం అనుకుంటాం, కానీ మనం ఇలాగే చేద్దాం అనుకున్నా ఒక్కొక్కప్పుడు చెయ్యలేము కర్మ కానీ. అప్పుడు మరి ఒకవేళ ఈ దుష్ట నక్షత్రాల్లో మృతి చెందితే దానికి ప్రాయశ్చిత్తం లేదా? శాస్త్రం అందరినీ సమానంగా చూస్తుంది. ఎన్నో జన్మల దుష్కృతాల వల్ల, మహాపాపాల వల్ల దుష్ట నక్షత్రాల్లో మరణం చెందిన వాడికి ఒక ప్రాయశ్చిత్తం చెప్పింది. ఏమిటి అంటే, శవస్య నికటీతార్క్ష్య నిక్షిపేత్ ఉత్తలాస్తథా గర్భమయ్యాశ్చ చత్వార రుక్ష మంత్రాభిమంత్రిత. గర్భలు తీసుకొచ్చి కొంచెం జాగ్రత్తగా ఉన్నారు. గర్భలు అసలు వాటి పేరే పవిత్రం, విష్ణుమూర్తి కేశవులు అన్నాం కదా, ఆ దర్భలు పట్టుకురావాళ్ళు. ఈ దర్భలతోటి 4 బొమ్మలు చేయాలట. దర్భలతో బొమ్మలు ఎలా చేస్తామంటే మీకు పూర్వం ఆటలాడుకునేవాళ్ళకి తెలిసేది, ఇప్పుడు తెలియట్లా. తాటాకులు పట్టుకొచ్చి ఆ తాటాకులతోటి ఇలాగ ఇలాగ పెట్టి 4 రేకులు పెట్టి బొమ్మలు చేసేవారు. తాటాకు బొమ్మలు చేసిన వాళ్ళు ఎవరిని ఉంటారు సార్ చేస్తండి? అబ్బో అది ప్రసన్న కూడా చేసింది. కాబట్టి తాటాకులతో బొమ్మ చేసిన వాళ్ళు, చెవులకి తాటాకులు కట్టేవాళ్ళు అందరికీ కూడా దర్భలతో బొమ్మ చేయడం చాలా ఈజీ. దర్భను కూడా అలాగే ఒక దర్భ ఇటు ఒక దర్భ ఇటు అంటే ఒక దర్భ అయితే తెగిపోతుంది కనుక 4-5 దర్భలు గట్టిగా పేరి దాంతో అలా బొమ్మ తయారు చేయాలి. ఎందుకు చేయాలి? 4 బొమ్మలు. దానికి వృక్ష మంత్రములు ఉన్నాయి. ఈ వృక్ష మంత్రములు అందరికీ రావు, అందుకని తక్కిన వాళ్ళకి గురూపదేశ మంత్రం ఉంటుందిగా, ఆ మంత్రం చాలు. ఆ మంత్రం చదువుతూ కాసి నీళ్లు దల్లాలి ఈ బొమ్మల మీద. ఆ బొమ్మలు నాలుగు శవానికి పక్కన పెట్టాలి. అప్పుడు ఈ దుష్ట నక్షత్రాల్లో మరణం చెందినటువంటి వాడి పాపం ఈ బొమ్మల్లో అనుకుంటాయట. దానికి ఇంకో కొంచెం తంతు ఉంది, అది కూడా చెప్తున్నాడు. ఇప్పుడు నక్షత్రాలు ఏమేమిటని చెప్పాం, మళ్ళీ ఒకసారి చెప్పండి. కనిష్ట, శతభేషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఎన్ని నక్షత్రాలు మొత్తం? ఐదు. అందుకే ధనిష్ట పంచకం. బొమ్మలు నాలుగే అంటేటట్టు మరి, అంటే శవంతో కలిపితే ఐదు అనమాట. నాలుగు బొమ్మలు ప్లస్ వీడు కలిస్తే ఐదు నక్షత్రాలకి ఐదుగురు. ఈ దర్భలు నాలుగు, నాలుగు శవాలట, చచ్చిన వాడు ఒక శవంట. పదే పదే శవం అంటే కొందరికి భయం. మనమేం భయపడక్కల, మన శరీరాలన్నీ శవాలే. ప్రాణం ఉంది కాబట్టి ఇప్పుడు ఇలా శవం. ప్రాణం పోతే తర్వాత మన అందరం కూడా అంతే. కాబట్టి అన్నిటికీ ఒక పిచ్చ భయం, భ్రమ, అజ్ఞానంతో కూడినటువంటి వ్యక్తులు తయారు చేసుకున్నారు. విజ్ఞానికి శవమే పరమాత్మ స్వరూపంగా అర్థమవుతుంది. ప్రాణం ఉన్న కాసేపు మనం వాడితో ఎన్నో మాటలు మాట్లాడాం, వాడితో తిరిగాం, వీరుంటే యాత్రలు చేసాం. మేము మొగుడు పెళ్ళంలో ఉన్న రిక్షాలో రాసుకు పూసుకు తిరిగాం. ఈ మొగుడు పెళ్ళలో ఎవడో వాడు ఇప్పుడు ప్రాణం పోయాక చిచ్చిచ్చి మరణదాకా తిరిగావు అంటే అలాగే వాడితోటేగా తిరిగావు, వాడితోటేగా భోజనం చేసావు, వాడినేగా డెప్పేదోటి ఇచ్చావు. ఇప్పుడు వాడు కాస్త వెళ్ళిపోయాడు, పోయి కప్పలో కలిసిపోయాడు. కాబట్టి అంచేత మనం భయపడక్కర్లా. శవమన్నా శివమన్నా ఏం పర్వాలేదు. ఇంటికి నాలుగు దర్భల బొమ్మలు ఈ శవం పక్కపక్కన ఉంటాయి. ఆ తర్వాత ఏం చేయాలన్నారంటే, సప్త హేమ ప్రకర్తవ్యం వహంతి వృక్షనామభిః. ప్రేతాజయత మంత్రేణ పునర్హోమంతు సంపుటై. ఈ మంత్రములు శ్రాద్ధాలు పెట్టించే బ్రాహ్మణులు ఉంటారు కదా, వాళ్ళు చేయిస్తారు. ప్రత్యేకంగా అపరకర్మలోకి చేసే బ్రాహ్మణ్ణి అపరబ్రహ్మ అంటారు. వీళ్ళందరూ పరబ్రహ్మలు, ఆయన అపరబ్రహ్మ. వాళ్ళంతా మహానుభావులు. వారణాసిలో ఎక్కువ ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు తల చోట. కాకపోతే బేరాలు మాత్రం ఆడకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటుంది. ఒకటి చెప్పాక మీకు, వాళ్ళతో బేరాలు ఆడారంటే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైం అన్నారంటే తప్పాం. ఆ నాన్నగారికే బేరం ఆడాడు వాడు 5,000 అడిగాడు మొత్తం 11 రోజులకి. సరే మా తమ్ముడు తినక వండుకో 2,000-3,000 తగ్గిపోకూడదు అంటే నెక్స్ట్ టైం చూద్దామండి అన్నాడు. అంటే ఈ 5,000 కోసం ఇంట్లో ఇంకోళ్ళు శాంతి తెలిసిపోవాలి వాడి మళ్ళీ అది ఒకటి. అక్కడ కొంచెం 5,000 అడిగితే చిక్కులు మనకుండా తల తాకట్టు పెట్టేనే వాళ్ళు, లేకపోతే మాట్లాడకుండా బాబు ఇంకో శవం అడక్కండి ఇప్పుడు ఇంకే ఉన్నాయని చేతిలో పెట్టండి. సరే మొత్తం మీద ఏది ఏమైనా ఆయన చెయ్యవలసిన తంతు ఇక్కడి నుంచి ఏంటంటే, ఏదో బంగారమో వెండో రాగో పళ్ళెం తీసుకుని అందులో నువ్వులు పోసి ఆ నువ్వుల్లో నీళ్లు కలిపి ప్రేతాజయత అని ఒక మంత్రం ఉందిలేండి వాడు చెబుతారు. ఆ మంత్రం చెబుతూ హోమం చేస్తారు. ఈ తర్వాత ఈ నాలుగు బొమ్మల్ని ఏం చేస్తారంటే ఈ శవంతో కలిపి దహనం చేస్తారు. అప్పుడు ఆ దోషం పోతుంది. ఈ నాలుగు బొమ్మలు చేశారు ఇప్పుడు దర్భలతో, ఈ బొమ్మల్ని కూడా శవం మీద పెట్టేసి టిక్కని నిప్పెట్టేస్తే ఈ దర్భలు కలిసి ఆయనతో పాటు ఆ శవంతో తగలడిపోతే అప్పుడు కొంతవరకు ఉపశాంతి. పూర్తి శాంతి ఎప్పుడంటే ఆకలి సపిండీకరణం చేస్తారు కదా, అప్పుడు శవానికి ఇంట్లో ఎలా అయితే ఉదక శాంతి అది చేస్తున్నామో ఈ బొమ్మలకు కూడా శాంతి చేస్తాం. నాలుగు బొమ్మలకి కూడా ఆ బొమ్మల పేర్లు చెప్పి చేస్తాం. బొమ్మల్ని దాని మీద పడుకోబెట్టే ముందు వాటికి కూడా పెడతారు నాలుగు పేర్లు. అవంతా ఆ బ్రహ్మగారు చూసుకుంటారు, అపరబ్రహ్మగారు. ఇక ఇంట్లో చచ్చిపోతే ఈ ధనిష్టాపంచకంలో అప్పుడు ఇంకొంచెం ఎక్కువ శాంతి. బయట చచ్చిపోతే ఒకటి, ధనిష్టాపంచకంలో ఇంట్లో చస్తే అది మరీ దోషం అంటారు. అప్పుడు ఏం చేయాలంటే ఓ బంగారపు గిన్ని లేకపోతే వెండి గిన్ని, రత్నాల గిన్ని ఏదో ఒకటి, బంగారం చేయలేకపోతే వెండి గిన్ని, ఆ వెండి గిన్నె బంగారం పూత పూయటం ఎంతో కొంత ముష్టిత్తేనే చేయమన్నారు. అందరి దగ్గరికి వెళ్ళి ఏమండో ఈ పిండ ప్రదానం కోసం అండి అని ముష్టిత్తు తప్పు, లేదంటే ఇచ్చిన వాడు ఇస్తాడు లేకపోతే ఇవ్వడం. మొత్తం మీద ముష్టిత్తేనే సరే ఈ పని చేయటం వల్ల భవిష్యత్తులో కుటుంబానికి అభివృద్ధి కలుగుతుంది. ఆ పాత్రలో నెయ్యి పొయ్యాలి. ఆ నేతితో ఉన్న పాత్రని దక్షిణతో పాటు ఒక మంచి బ్రాహ్మణోత్తముడికి దానం ఇచ్చేస్తే ఆ శాంతి అయిపోతుందన్నమాట. ఇక ఈ విధంగా శాంతి చేస్తే నపస్య విఘ్నో జాయేత ప్రేతయాతి పరాంగతిం, దీనికి ఇంకా ఎక్కడా కూడా ఉండదు అన్నారు. అంటే ఏమిటి, ప్రేతమునకు అత్యంత భయంకరమైన విఘ్నం అని చెప్పాంగా ఈ ఐదు కూడా ధనిష్టా పంచకాల్లో. ఆ ధనిష్టా పంచకములలో చెయ్యబడినటువంటి ఈ శాంతి వల్ల ప్రేతాత్మకి మోక్షం పొందడానికి ఉన్న విఘ్నాలన్నీ తొలగిపోయి పరాంగతిం ప్రేత యాతి అంటే పరాగతిని పొందుతుంది, శుభగతిని పొందుతుంది, స్వర్గాది లోకాలకు వెడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా నరకానికి వెళ్ళదు, అత్యంత క్రూరమైన ప్రేతాత్మత్వం పొందదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రేతాత్మ యొక్క శాంతి చేసి తీరాలి, ధరిష్టా పంచకాలలో మరణం చెందితే. ఏవం పంచకద్వాహస్య తద్వినా కేవలం దహేత్ నదీ యది భవేత్ పత్ని తయా సహ వినిర్దయేత్. కనిష్టా పంచకంలో ఎవడైనా మృతి చెందితే వాడికి ఈ విధంగా శాంతి తప్పదు. కానీ ఒక్కటి ఉంది, పూర్వకాలం, ఇప్పుడు కలియుగంలో నిషిద్ధం కాబట్టి కలియుగం వాళ్ళకి ఇది పనికిరాదు. పూర్వకాలంలో భార్య భర్తతో పాటు సహగమనం చేసేది, గుర్తుపెట్టుకోండి ఇది కలియుగంలో నిషిద్ధం అంటారు. శ్రీకృష్ణుడు శరీరం విడిచిపెట్టాక దీన్ని నిషేధం ఎందుకు చేశారంటే కలియుగంలో అసలు ఆయువు తక్కువ, ఓపిక తక్కువ, శక్తి తక్కువ, మూర్ఖత్వం ఎక్కువ, అందుకని కలియుగంలో నిషేధం. కానీ పూర్వం భర్త చచ్చిపోతే భార్య కూడా సహగమనం చేసేది. అలా భార్య తనంత తాను ఇష్టపడాలి బండి. ఇప్పుడు కుంతీదేవి పిల్లల్ని రక్షించడానికి ఉండిపోయింది, అటువంటప్పుడు బలాత్కారంగా తగలబెట్టలేవాళ్ళు. మా ఆయన లేకుండా నేను ఉండను అని గాఢమైన ప్రేమతో ఎవరైనా మరణిస్తే అది సహగమనం. అంటే అజ్ఞానంలో తర్వాత తర్వాత కొంతమంది తెలియక ఆయన తీసుకెళ్లి మొగుడితో పాటు కట్టేసి తగలబెట్టడం మొదలెట్టారు. అది మహాపాపం. స్త్రీ తనంతట తాను ఇష్టపడితేనే చెయ్యాలి. కానీ కలియుగానికి అది నిషిద్ధం అనుకోండి. ఇంకా చెప్పొచ్చేది ఏంటంటే భార్య తనంత తాను సహగమనం అయిపోతే అప్పుడు ఆ ధనిష్ట పంచకాలం మరణించిన వాడికి దోషం లేదు. తర్వాత రెండోది, ఇష్టమైన భార్య నా భర్త కోసం నేను యావజ్జీవితం ఉపవాస వ్రతం పెట్టుకుంటున్నాను అని అనుకుంటే కూడా ధనిష్ట పంచకాలలో మరణించిన వాడికి ఇబ్బంది లేదు. అది ఏమిటి ఆ వ్రతం అంటే, ఒక భర్త ధనిష్టా పంచకాల్లో చచ్చిపోతే భార్య ప్రతిరోజు పగలు భోజనం రాత్రి ఉప్పుడు పిండి తింటారు. దాన్ని ఉప్పిడి ఉపవాస వ్రతము అంటారు. అంటే ఉప్పు పిండి మాత్రమే రాత్రి తింటూ పగలు శుభ్రంగా 9 రకాల కూరగాయలు 10 రకాల పచ్చళ్ళు వేసి తినొచ్చాన్ని ఆ మాత్రం నెయ్యేసి రాత్రికి మాత్రం ఉప్పుడు పిండి ఒక కొంచెంతో చేయించుకుని శుభ్రంగా నెయ్యేసుకుని కాస్త ఆవకాయ పిండి కూరగాయ ముక్కలు వేసి తినేస్తే రాత్రికి భోజనం చేయకూడదు, మొత్తం మీద అన్నం భిన్నం చేసి తినాలి. ఇలా యావజ్జీవితం ఉంటానని పెట్టుకుంటే అప్పుడు కూడా మొగుడు కనిష్టా పంచకాల్లో మరణిస్తే వాడు స్వర్గాల లోకాలకి పోతాడు. భార్య ధనిష్టా పంచకాల్లో పోతే భర్త గంగా నదిలో ఆవిడ అస్థికలు కలిపి ఆవిడకి పిండ ప్రదానం చేస్తే భార్య కూడా భర్తే చేయాలి, మళ్ళీ కొడుకులు చేస్తే పనికిరాదు. కొడుకులు చేస్తే పనికి వచ్చే సంతం వేరు. కాబట్టి అందుకే బొమ్మలతో చేసే కార్యక్రమమే శుభం, అదైతే ఇంకా గొడవే లేదు బొమ్మన్నారు. మొత్తం మీద భార్య వల్ల భర్త, భర్త వల్ల భార్య కూడా స్వర్గానికి వెడతారు అని ఇప్పుడు మనకి తెలిసింది. మరల ఒక్కసారి చెరుకుత గర్వణం చేసుకోవాలి మనం, అంటే నవిలిందే నవిలినట్టుగా. మరణించిన భర్త కోసం యావజ్జీవితం రాత్రిపూట ఉప్పుడు పిండి తింటూ వ్రతం పెట్టుకున్నావిడ భర్తని కనిష్టా పంచకాల్లో మరణిస్తే ఉద్ధరిస్తుంది. భార్యను ఉద్ధరించడానికి భర్త ఏమో గంగానదిలో ఆవిడ అస్థికలు కలిపి పిండ ప్రదానం చేస్తే ఆవిడని ఉద్ధరిస్తాడు. ఈ రెండూ కాకపోతే ఇందాక చెప్పిన దర్భలతో చేసిన బొమ్మలు పెట్టి అపరబ్రహ్మ చేత కార్యక్రమం సక్రమంగా చేయించడం. ఇది కాకుండా ఇంకొక మార్గం కూడా చెప్పారు. ఆరేడు పళ్ళు ఎండబెట్టి దానితో పిల్లలు హోమం చేయడం, అది కొంచెం ఎక్కువ ఖర్చుతో కూడింది. అందుకే కలియుగంలో చేయటంలా. భర్త మరణించిన గర్భవతి అయిన స్త్రీ ఏ యుగంలోనూ సహగమనం చేయకూడదు. ఆవిడకు ఒక మార్గం చెప్పారు, పుట్టే పిల్లవాడిని జాగ్రత్తగా పెంచితే ధనిష్టా పంచకంలో మరణించిన పిల్లవాడికి శాంతి అయిపోయినట్టు. ఆ ధనిష్టా పంచకంలో మరణించిన మొగుడికి శాంతి అయిపోతున్నట్టు పిల్లాడిని సక్రమంగా పెంచేస్తాడు. అది కూడా చెప్పించాడు. ఏమనంటే జనయత్వ ప్రసూచించ బాలం పోష్య సతీ భవేత్. పిల్లవాడు పుట్టేదాకా బతికి ఆ పిల్లవాడిని జాగ్రత్తగా ప్రసవించి పోషించిన భార్య మహాపతివ్రత కంటే కూడా గొప్పది. ఆవిడ దుష్ట నక్షత్రాలలో మరణించిన భర్తని అనుగ్రహిస్తుంది. కాబట్టి అది కూడా చేయమన్నారు. మాతృకం పైతృకం చెయ్యవ యత్ప్రసాచ ప్రదీయతే కులత్రయం పునాత్యత్ర భర్తారం యానుగచ్చతి. ఒక మహాపతివ్రత అయిన స్త్రీ అంటే దానికి ఒక నిర్దేశం చెప్పారట. గురువు ప్రత్యక్ష దైవం, త్రిమూర్తి ఆత్మకుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని ఎవరు పడితే వాళ్ళు కళ్ళారా చూడలేదు. అందుకే కలియుగంలో త్రిమూర్తుల్ని గురు రూపంలో చూపించాడు పరమాత్ముడు మనకి. అందుకే పూర్వకాలం నుంచి గురుస్థుతిలో ఏముంది, గురురు బ్రహ్మ, గురురు విష్ణు, గురురు దేవో మహేశ్వర, ఈ ముగ్గురే కాకుండా గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కాబట్టి ఈ త్రిమూర్తి ఆత్మకుడు గురువు, త్రిమూర్తి ఆత్మకుడైన గురువును భక్తి శ్రద్ధలతో ఆశ్రయించి ఇలాంటి పురాణాదులు వినేటటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా మోక్షం చెంది తీరుతారు. దేవ హరివాసుదేవ అందుకని ఏం చెప్పాడంటే భక్తి శ్రద్ధలతో ప్రత్యక్ష దైవంగా గురువు గారిని చూస్తేనా, శ్రద్ధాశక్తులతో పురాణాదులు వింటూ ఉంటే కూడా అటువంటి వాళ్ళు తమ భర్తల్ని వాళ్ళని స్వర్గాది లోకాలకు పంపిస్తారు. ఎంతకాలం విమానయ సూర్య సంకాశే క్రీడతే రమణీయనస, సాక్షాత్తు త్రిమూర్త్యాత్మకుడైన వాడు అవడం వల్ల గురువు ఆయన పాద సేవ అయితేనే ఈ శ్రద్ధాశక్తులతో కథాశ్రవణం అయితే నేను చేసే ఆవిడ తాను అంతఃపూర్వం తనకి భర్తగా ఉండి వెళ్ళిపోయిన ఆత్మ ఇద్దరు కూడాట. అందుకే రమణేలస అంటే రమణునితో భర్తతో పాటుగా సూర్యుడితో సమానముగా వెలిగిపోతున్న విమానం ఎక్కి దివ్యలోకాలకు వెళ్ళి ఈవిడ వచ్చేదాకా ఆయన వెయిట్ చేస్తూ ఉంటాట. ఎప్పుడు వస్తుందో ఈవిడ, ఈ ఉపవాసాలు మొదలైనటువంటి వాటి అన్నిటికంటే మించిన గురు సేవ పురాణం ఉంది కదా, ఆవిడ నన్ను అనుగ్రహించి నాకు ఎప్పుడు దివ్యలోకాలు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఈవిడ రాగానే కలిసి పెడతాడు, యావదాదిత్య చంద్రౌచ భర్తృలోకేచరం వసేత్తు. అంటే సూర్యచంద్రులున్నంతకాలం, యావత్ ఆదిత్య చంద్రౌచ, ఆదిత్యుడంటే సూర్యుడు చంద్రుడు తర్వాత ఇద్దరు కూడా ఆదిత్య చంద్రవచ అని ఇద్దరు పేర్లు చెప్పాడు. ఆదిత్యుడు అంటే సూర్యుడు, చంద్రుడు అంటే చంద్రుడేగా. ఇద్దరు ఉన్నంత కాలం చిరం సుఖంగా చాలా కాలం పాటు భర్తతో పాటుగా ఆ భర్త ఉన్న దివ్యలోకంలో ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తుందిట, వచ్చిన జన్మలో దీర్ఘాయుద్ధాయం కలిగి ఒకేసారి శరీరం విడిచిపెట్టే యోగం ఉన్న భార్యాభర్తలుగా ఈ ఇద్దరు యథాప్రకారంగా పుడతారు. అప్పుడు కూడా ఈవిడ చేసిన పుణ్యం వల్ల ఈవిడ భార్యగా ఆయన భర్తగా పుడతారు. ఈ భర్త కూడా ఆవిడ దగ్గర చేతులు కట్టుకుని మరీ వినయంగా ప్రేమగా ఉంటాడు. చేతులు కట్టుకుని ఏదో పొద్దుచేకిరి చేస్తాడని లేకపోతే అని కాదు. అక్కడ భార్యాభర్తలు అనుకూలంగా ఉంటారు. అనుకూల దాంపత్యం కంటే కావలసిందే ఉందండి మనకి. 1000 పుణ్యాల కంటే అనుకూలుడైన భర్త లభించడం మహాయోగము అన్నారు.
అగ్నిహోత్రుడు ఉన్నాడే, అగ్నిహోత్రుడు నారాయణ స్వరూపుడు. విష్ణుమూర్తికి అగ్నికి తేడాలా? అందువల్ల అగ్నిహోత్రుడు ఏమంటాడంటే, శరీరాన్ని తగలబెడుతున్నప్పుడు, ఈ శరీరాన్ని తగలబెడుతున్నాను, ఒక వ్యక్తి తెచ్చాడు వాడు మగాడు ఆడవు, ఈ స్థూల శరీరం పాపాత్ముడైతే ఈ పాపాత్ముడిని తగలబెట్టే దరిద్ర బతుకు నాకు వచ్చింది విష్ణుదేవ, భవిష్యత్తులైనా వీడికి మంచి బుద్ధి అయ్యి మంచి శరీరం ఉన్నప్పుడు వాడిని తగలబెడితే నాకు సుఖం అనుకుంటాడు. అంటే అగ్నిహోత్రుడు కూడా పాపాత్ముడిని తగలబెట్టేటప్పుడు చాలా బాధపడతాడు. కాబట్టి అగ్నిహోత్రుడికి దుఃఖం కలిగించే పని మనం చేయకూడదు. సాధ్యమైనంత వరకు సద్బుద్ధితో సత్కర్మాచరణంతో బతకాలి. శాస్త్ర విహితములు అంటే శాస్త్రములు విహితము అంటే చెప్పబడిన అటువంటి పనులు చెయ్యాలి. ఇంకా దహనం అయిపోయాక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా హాయిగా ఈ ధనుష్ ప్రపంచకాల్లో వాళ్ళ కోసమే కాకుండా అందరికీ చెబుతున్నాడు, ఇది శుభ్రంగా స్నానం చెయ్యాలట. దాహాదనంతరం కార్యం స్త్రీభి స్నానం తతస్సుతై, ఇంట్లో ఉన్న పిల్లలు భార్య భర్త ఎవరుంటే వాళ్ళంతా కూడా శుభ్రంగా స్నానాలు చేయాలి. స్నానాలు చేయకుండా ఇంటికి వచ్చి ఇంత ఆయనగాడికి పేకదాక వాయి ఇడ్లీ తినకూడదు, గోత్రనామని చెప్పి తిలోదకాలు విడిచిపెట్టాలి. ఇంకా చాలా గొప్ప చెప్పాడు, దోష పరిహారార్థం ప్రాశయన్నింబ పత్రాన్ని శవదహనానంతరం ఇంట్లో వాళ్ళంతా వేపాకులు తినవలెను, లేత వేపాకులు తినాలి, గుజురాకులు కాకుండా. షుగర్ పేషెంట్లకు కూడా పనికి వస్తుంది, అందరికీ పనికి వస్తుంది. వేపాకులు తినాలి, కరివేప కాదు. ఒక ఆవిడకు తెలియక వేపాకు తినమంటే కరీ ఉంది కదండి, కరివేప కూడా తినొచ్చండి, కరివేప ఇంకో వేప అది కాదు, మామూలు వేపాకే తినాలి. తెలివితేటలు కాని మృత కశ్య గుణాన్వదే. ఒక వ్యక్తి తచ్చాక వాడికి శుద్ధి అయ్యేదాకా వీలుంటే సంవత్సరం పాటు గుణాన్ వదేత్ మంచి గుణాలే చెప్పాలట. వీలుగా వీడు నమ్మరాయన వీడు అమ్మకట్టుమాడా అని అస్మాటు వాడిని తిట్టకూడదు. పాత గుణాలు ఎంత మంచి అండి, వాడి నిజంగా అంత పూర్వం డెప్ మీద కొట్టుండొచ్చు, అయినా సరే మా ఆయన దేవుడండి బాబోయ్, మా ఆవిడ మంచిదండి బాబోయ్ అని చచ్చిపోయిన వాళ్ళ గురించి మంచి చెప్పుకుంటే వాళ్ళకి కాస్తంత సుఖం ఉంటుందట. లేకపోతే స్వర్గానికి వెళ్ళే వాళ్ళు కూడా నరకానికి లాగేస్తారు ఏమకంకర. అందుకని అస్తమాటు మనం తిట్టుకోకుండా మంచి గుణాలే కొనియాడాలి. ఆ తర్వాత ముందు స్త్రీలు ఇంట్లోకి ప్రవేశించాలి స్నానం అయ్యాక, తర్వాత పురుషులు ఇంట్లోకి వెళ్ళాలి. ఇంట్లో స్నానం చేసిన తర్వాత ఆవులకి మేత వేసి అప్పుడు ఆకుల్లోనే భోంచేయాలి. ఎప్పుడు ఇంట్లో పిండం పెట్టిన వాళ్ళు అదే ఈ 13 రోజుల పాటు కూడా ఆకుల్లో భోంచేయాలి తప్ప కంచాల్లో అన్నం తినకూడదు. మైల ఉన్న ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ అన్నం కంచాల్లో తినకూడదు. వీలుంటే బయట తింటే మరీ మంచిది అన్నాడు. బయట పూర్వం అందరికీ పంచలు ఉండేవి, విశాలంగా పెరడు ఉండేది, పెరట్లో తినేవారు. ఇప్పుడు పెరడెక్కడా, అపార్ట్మెంట్లు అయితే కంపార్ట్మెంట్లు అయితే కలియుగ తప్ప అంతంత స్థలాలు ఉండవు కనుక హాల్లో కూర్చుని పిస్తళ్ళు వేసుకుని అందరూ తినాలి. తింటున్న కాసేపు కూడా ఆ చచ్చిపోయిన వాడు ఇంత మంచివాడండి, అంత మంచివాడండి బాబాయ్, అప్పుడు చక్కెరకి వెళ్ళి అరటిపళ్ళకి వెళ్ళి తెచ్చాడు, అప్పుడేమో పప్పు తెచ్చాడు ఉప్పు తెచ్చాడని చెప్పుకోవాలి. అంతేకాని చెడ్డ చెప్పుకోకూడదు. మృతి చెందినప్పుడు ఆ ప్రదేశం ఉంటుందిగా, చచ్చిపోయిన శవాన్ని పెట్టిన ప్రదేశం, దాన్ని అలికి 12 దినాలు రాత్రి పగలు వెలిగేలాగా అఖండ దీపం వెలిగించాలి, అది మంచిది. సూర్యాస్తమయ కాలంలో ఒక మట్టి ముంతలో పాలో నీళ్ళో పెట్టి వాటిని శ్మశానంలో కానీ లేదా 4 వీధులు కలిసిన ప్రదేశంలో కానీ 3 రోజుల పాటు ఉంచాలట, అలా ఉంచితే మంచిది. తర్వాత శ్మశాన ప్రదేశానికి వెళ్ళిన తర్వాత స్నానం చేసి పరిశుద్ధుడై ఒక నూలు పోగు చేత్తో పట్టుకుని నిరుములు నువ్వులు గుమ్మం బయట వదిలిపెట్టేయాలి. తర్వాత ఈ 12 రోజుల్లో ఏదో ఒకరోజు కాలిపోయిన శవం దగ్గర ఉండే ఎముకలు భస్మం ఒక కుండలోకి తీసుకుని దాన్ని పాలు నీళ్లతో శుద్ధి చేసి వీలుంటే గంగానదిలో కలపడం మంచిది, అధమపక్షం గోదావరి లాంటి నదుల్లో అయినా కలపాలి. ప్రయాణం కష్టపడి చేసి అయినా సరే కాశీగంగలో కలపడం చాలా ఉత్తమోత్తమం. అసలు ఎంత లాభమో చెప్పారు. గంగానదిలో మన శరీరం ఎముకలు కలిస్తే
పూర్వే వయసి పాపాని ఏ కృత్వా మానవామృత గంగాయాం అస్థిపతనాత్ స్వర్గలోకే ప్రయాంతితే.
బతికున్నప్పుడు ఎన్ని పాపాలు చేశామో మనం లెక్క పెట్టలేము. ఈ ఎముకల్ని గంగానదిలో వదిలేస్తే కలిపేస్తే ఆ ఎన్ని జన్మల పాపాలున్న అన్నీ పోయి గంగానదిలో వీడి ఎముకలు ఎంతకాలం ఉన్నాయో అంతకాలము ఊర్ధలోకాలలో అన్ని యుగాలు. ఇక్కడ సంవత్సరం అయితే అక్కడ యుగం, స్వర్గలోకంలో సుఖం పొందుతాడు. ఈ విషయంలో కథ చెబుతా విను అని చెప్పాడు.
కశ్చిత్ వ్యాధో మహారణ్యే సర్వ ప్రాణి విహింసక సింహేన నిహతో యావత్ ప్రయాతి నరకాలయే.
ఒకప్పుడు ఒక అడవి ఉండేది. ఆ అడవిలో ఒక భయంకరుడైన కిరాతకుడు ఉన్నాడు. వాడు పోయేవాడు, వాడికి వేటాటం తప్ప మరొకటి తెలియని మహాపాపాత్ముడు. జంతువులు కనపడ్డాయో వాటిని తీవ్రమైన బాణాలతో కొట్టి ఆ చర్మాలు పీకి మాంసం పట్టుకొచ్చి ఎముకలతో పాటు ఉన్న మాంసం, ఎముకలు తీసేసిన మాంసం రకరకాలుగా వండి హాయిగా తినేయడమే వాడి లక్షణం. ఇలా ఉండగా ఒకనాడు వాడి కర్మ కాలేదు. ఒక సింహం మీదకి వాడు దూకాడు. ఆ సింహాన్ని కొట్టబోతూ ఉంటే సింహమే వీడు కొట్టేసింది. లాగి పంజాబ్తో ఒక్క దెబ్బ కొట్టింది. ఆ సింహం తన గోళ్లతో చీల్చేసింది.
ఎన్నో జంతువుల్ని చంపిన ఈ పాపాత్ముడు చివరికి ఆ సింహం చేతిలో క్రూరమరణం ఘోరమరణం పొందాడు. చివరికి చచ్చాడు.
అసలు ఒకటి హింసతో బతికేవాడు ఎప్పుడొకప్పుడు మళ్ళీ హింస ద్వారానే పోతాడు. వాడు చావగానే వాడిని తగలబెట్టడానికి కూడా ఎవడు లేడు. వాడు కర్మ అడవిలో తెచ్చాడుగా. ఎవడు నాన్నవాడు లేడు, తిప్పు లేదు, ఇంట్లో వాడికి కూడా తెలియదు వీడు తెచ్చినట్టు. వీడి శరీరాన్ని కాకులు గద్దలు పీక్కుతున్నాయి. ఒకరోజు ఒక ఎముక వీడి శరీరం నుంచి వేరుపడింది. ఆ ఎముకను కాకి ఇలా నోటితో పట్టుకుని తీసుకుపోతుంది. గంగానది మీదకి ఎగిరింది వాడు అదృష్టం బాగుంది. అనుకోకుండా నోట్లోంచి ఎముక దారి గంగానదిలో పడిపోయింది. కాకి గంగానదిలో అస్థికలు నిమజ్జనం చేసింది అన్నమాట. కొడుకులు చేయరు, ఒక్కొక్కడు కాకులు చేస్తాయి. అందుకే కాకులకి ఇంట్లో రెండు అన్నం మెతుకులు పెట్టండి, ఏమో అవి ఉపకారం చేయొచ్చట. గంగానదిలో పడగానే అప్పటిదాకా వీడు ఘోర నరకంలో ఉన్నాడు. అప్పటికి రెండేళ్లు అయింది వాడి ఎముక. ఎప్పుడో ఎముక రెండేళ్ల తర్వాత కాకికి దొరికింది. ఆ రెండేళ్లు నరకంలో నానాయాతన అనుభవిస్తున్న వీడి అదృష్టం బాగుండి కాకి పట్టుకెళ్ళి అందులో వేస్తే వెంటనే వీడి శరీరం నరకం నుంచి స్వర్గానికి వెళ్ళిపోయింది. విమానం ఎక్కి దేవలోకం చేరాడు. దీనికి కూడా ఒక కారణం ఉందిట. ఏమిటది? వీడు ఈ మాంసంతో జంతువుల్ని కొట్టి బతికే పాపాత్ముడు అనుకోకుండా ఒకనాడు ఒక శివాలయం గుండా వెడుతూ ఉంటే ఆ శివాలయంలో హారతిస్తూ ఉన్నారు. పురాణం అయ్యాక అప్పుడు వచ్చాడు వాడు. ఆ హారతి కళ్ళ కత్తుకున్నాడు. ఆ కాస్త ఫలితానికే వీడు ఇలా గంగానదిలో పడింది వాడు ఎముక. ఇది బాధరాయణ సంబంధాలు. ఇంట్లో కూర్చున్నాం లేకపోతే ఇంకో తోట కూర్చున్నాం అంటే కాదు, ఎందుకు ఇలా ఆలయాలకి రావాలో చెప్పారు. ఆలయంలో ఆచరణ మీకు హారతిస్తూ ఉంటారు సరే, ఆ హారతి కూడా పురాణమైన ఫలితం ఇస్తుంది. చివరిని ఉపన్యాసం అయ్యాక ఇచ్చే హారతి మీరు ప్రారంభంలో రాలేకపోయారు. 6:30 ఉపన్యాసం అంటే ఇక్కడి నుంచి 7 వచ్చాం లేదా 7:30 వచ్చాం తెలియక తెలుసో. కానీ ఆఖరిని హారతి కళ్ళ కత్తుకోవడం వల్ల ఈ గంట ఉపన్యాసమైన ఫలితం వచ్చింది వాడికి. దాంతో కాకి ఎముక పట్టుకెళ్ళి గంగలో బారేసింది, వాడికి పాప విముక్తి అయ్యింది అంటే ఎంత అదృష్టం. అందుకే వీలున్నప్పుడల్లా ఏదో రీతిగా శ్రద్ధాశక్తులతో సత్కర్మాచరణ ఇలా చెయ్యాలి వినాలి అన్నారు. చివరికి వాడు దేవలోకానికి వెళ్ళాడు. ఒక ఆయన ఒక కిరాతకుడు. అందుకే ఏం చెప్పాడు, కొడుకు అయి పుట్టాక తండ్రి రుణం తీర్చుకోవాలి. ఎవడైనా సరే ఈ తల్లిదండ్రులు ఎముకలు తీసుకెళ్ళాలి, గంగానదిలో వేసి తీరాలి, అస్థి సంచయనం చేసిన తర్వాత 10 రోజుల్లోపు ఈ కర్మ చేయాలన్నారు. చాలా మంది చెప్పే పొరపాట్లు ఇవే. ఏమిటి అంటే చచ్చిపోయి తగలబెట్టిన 10 రోజుల్లోపు అంటున్నారు. అది కాదు,
మనం శ్మశానంలో తగలబెట్టిన తర్వాత ఎన్ని రోజులైనా పర్వాలా, ఆ ఎముకలు ఏరి తెచ్చిన తర్వాత ఆ రోజు నుంచి 10 రోజులు లెక్క. అర్థమైందా? అస్థి సంచయనాదోర్ధం దశరాత్రం సమాచరేత్, ఇది తిక్కెట్టుకోవలసింది. అస్థి సంచయనాత్, నువ్వు మీ నాన్నో మీ అమ్మో లేకపోతే ఇంకో చుట్టమో ఎవరినో తగలబెట్టాక ఆ శ్మశానంలో వాళ్ళ శవం కాలిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఎముకలు పోగేసిన రోజు నుంచి లెక్క 10 రోజులు. అర్థమైందా? ఒక్కొక్కసారి నెల్లాళ్ళకి మన శ్మశానానికి వెళ్ళి ఆ ఎముకలు తీసుకురావచ్చు. నెల్లాళ్ళైనా పర్వాలా, ఆ రోజు నుంచి 10 రోజులు లెక్క, 10 రోజుల్లోపు. అందుకే ఏం చేయాలంటే ఏ గంగా కావేరి ఎక్స్ప్రెస్ రిజర్వేషన్ చేయించేసుకున్నాక ఫలానా 12వ తారీఖు నాడు ప్రయాణం అంటే ఆ ముందు రోజు లేకపోతే అంత ముందు రోజు తెచ్చుకుంటే చక్క 10 రోజుల్లోపల మనం వెళ్ళిపోతాం, హాయిగా కలిపేస్తాం. ఆ రకంగా అస్థి సంచయనం 10 రోజుల్లోపు అయిపోతుంది. ఆ 10 రోజుల్లోపు గంగానదిలో కలిపేస్తే ఈ మహానుభావుడి ఎముకల గంగలో కలిసిపోతాయి. శాశ్వతంగా పుణ్యాత్ముడు ఏమైపోతాడు? ఊర్ధ్వలోకాలు వెళ్ళిపోతాడు. వాడికి మహాయోగం పడుతుంది. ఇంకో పక్షం చెప్తారు ఏమండి, అస్థి సంచయనమే కుదరకపోతే. ఎందుకని? పరదేశంలో పోయాడు, ఏ అమెరికాలోనో చచ్చిపోతే ఎముకలున్నో చితాభస్ ఇక్కడికి రావడానికి కుదరదేమో. లేకపోతే ఇప్పుడు మొన్న వాళ్ళు ఎవడో విమానం ఎక్కాడు, విమానం ఏం చెప్పగలం ఎప్పుడు ఎక్కడ కూలిపోతుందో. ఫ్రాన్స్ విమానం కూలిపోయిందిట, అంత పూర్వం ఇంకో విమానం ఎక్కడో సముద్రంలో కూలిందిట. సముద్రంలో విమానం కూలిపోతే మా అబ్బాయి మా నాన్న మా ఆవిడ ఎముకలను వెతుక్కుంటాం అసలే. సముద్రంలో వెతికితే దొరుకుతుందా? అరేబియా సముద్రంలోనూ పసిఫిక్ మహాసముద్రంలో హిందూ సముద్రంలో ఈది ఎముకలు పట్టుకురాగలిగే మహానుభావుడు తన తండ్రిని బతికొండగానే పోయి పంపగలడు కైలాసానికి, శంకరాచార్యుడు లాగి. కాబట్టి కుదరదు. అడవిలో తెచ్చాడు, కుదరదు. దొంగలు ఎక్కడో చంపారు, కుదరదు. అటువంటప్పుడు మనకి ఆ మరణ వార్త తెలిసాక ఆ రోజు నుంచి 10 రోజుల్లోపు ఒక దర్భతోటి బొమ్మ చేసి ఆ బొమ్మను తగలబెట్టి ఆ బూడిద పెట్టుకెళ్ళి గంగలో కలిపిస్తే ఆ శరీరాన్ని గంగలో కలిపిస్తేకండు. అయ్యి ఎంత అదృష్టమండి బాబు, ఎంత గొప్ప చదువుతుంది. ఇలాంటి సూక్ష్మ రహస్యాలు ఎవరు చెప్తాడు మనకి? మహానుభావుడు ఆనాడు వ్యాసుడు గ్రంథస్థం చేశాడు, మీరు వింటున్నారు. ఒక వ్యక్తి శవమే దొరకలా, ఏమీ తెలియలా, ఎప్పటికో వాడి మరణవార్తం అని చెవిలో పడింది. ఆ మరణవార్త చెవిలో పడగానే చక్క దర్భలతో బొమ్మ తయారు చేసి ఆ వ్యక్తి కింద దాన్ని భావించి దాన్ని దహన సంస్కారం చేసి ఆ బొమ్మను అంటే తగలబెట్టి ఆ దర్భలు కాల్చగా వచ్చిన బూడిదని ఒక గిన్నెలోకి తీసుకెళ్ళి దీన్ని గంగలో కలిపేస్తే అవతల వ్యక్తినే గంగలో కలిపేసిన పుణ్యం వచ్చేసి వాడు మోక్షం పొందేస్తున్నట్టు వాడు స్వర్గానికి పోతున్నట్టు. ఇంకెంతకంటే కావాల్సింది ఇది ఒక అద్భుతమైన మార్గం. దశరాత్రాధికం కర్మ సద్దినాత్, అది గుర్తుపెట్టడం, వార్త తెలియడం. వాడు చచ్చిపోయింది కాదు, విమానం సముద్రంలో కూలిపోయి 10 ఏళ్ళు అవ్వచ్చు, కానీ మనకి ఇవాళే తెలిసింది ఆ వార్త. ఈ రోజే లెక్క. ఈలోపు వాడు ఒకవేళ స్వర్గానికి వెడితే గొడవ లేదు, స్వర్గానికి వెళ్లకుండా నరకంలో ఉంటే ఈ దహనం వల్ల ఇది అందులో గంగలో కలపడం వల్ల వాడికి మోక్షం వస్తుంది. ఒక వ్యక్తి స్వర్గానికి వెళ్ళాడో నరకానికి వెళ్ళాడో నాకు తెలియదుగా, ప్రతి వ్యక్తి స్వర్గానికి వెడతాడని ఊహించలేంగా. వాళ్ళకి ఒక గొప్ప మార్గం. కాబట్టి మరణ వార్త విన్న రోజే వాడికి తద్దినం. వాడు ఎప్పుడు తెచ్చాడో తెలియ చూసారా? అటువంటిప్పుడు మనకి కరెక్ట్గా తిథి తెలియనప్పుడు ఒక్కొక్క వ్యక్తి చచ్చిపోయాడు తెలిసి చచ్చిపోయినట్టు తెలియదు, ఎక్కడ చచ్చిపోయాడని వార్త తెలిసింది మనకి. ఆ వార్త విన్న రోజే వాడికి తద్దినము రోజు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు అలానే వాడు ఎప్పుడు తెచ్చాడో తెలియక చచ్చిపోతున్నామని మనం బెంగెట్టుకున్నప్పుడు, వాడు చచ్చిపోయిన రోజు సరిగ్గా తెలియనప్పుడు, మరణ వార్త మనం విన్న రోజే వాడికి తద్దినం. గంగానదీ తీరంలో ఎవరైనా చచ్చిపోతే ఇంకా వాళ్ళని వెనక్కి తీసుకురాకూడదు. గంగ దగ్గరే తగలబెట్టేయడము గంగలో తోసేయడమో చేసేయాలి.
అజ్ఞానముతో గంగానదీ తీరములో మరణించిన వాణ్ణి ఏలూరు తీసుకురావకూడదు, ఏలూరులో తగలబెట్టకూడదు. అది గుర్తుపెట్టుకోండి. అది మహాయోగం అనుకోండి. అక్కడే తగలబెట్టేయండి. ఎవడొచ్చి చూసినా ఆ శవాన్ని మహా అయితే ఇంకో 2 గంటలు చూస్తాడు అంతే కదా. ఆఖరి చూపి దీనికోసం అక్కడ వీడియోలో చూసుకోమనండి. అనవసరంగా మన మోక్షం తగలేయడం ఎందుకు? వీలుంటే అందరం గంగకే పోదాం. ఆ టైం వచ్చేసరికి 5 ఏళ్లలోపు ఎవడైనా మరణం పొందితే అటువంటి వాడికి తగలబెట్టక్కర్లా, పాతి పెట్టేస్తే చాలు, గంగలో విడిచిపెట్టేస్తే చాలు. 10 సంవత్సరాల లోపు ముచ్చిపెడితే, 10 ఏళ్లలోపు చచ్చిపోయిన పిల్లవాళ్ళు ఉంటే అటువంటి పిల్లవాడి పేరు చెప్పి 10 ఏళ్ల వయస్సున్న పిల్లలకు అన్నదానం చేస్తే పిండ ప్రదానం చేసిన మహాపుణ్యం వస్తుంది. ఉపనయనం అయినా కాకపోయినా కుర్రాడికి 5 ఏళ్లలోపు కానీ మరణిస్తే ఇంకా వాడికి గొడవ లేదు. 5 ఏళ్లు దాటితే పరమాన్నంతో కానీ బెల్లంతో కానీ 10 పిండాలు క్రమంగా దానం చెయ్యాలి. స్త్రీ శూద్రాణం వివాహస్తు వ్రతస్థానే ప్రకీర్తిత సర్వవర్ణానాం వయస్కుల్యా క్రియా భవే. ఆడవాళ్ళకి ఉపనయనం ఉండదు, అలాగే శూద్రులకి ఉపనయనం ఉండదు. అంచేత వీళ్ళకి ఏం చెప్పారు అంటే, హాయిగా క్రియా చేసేసి వాళ్ళ పేరు చెప్పి నారాయణ స్మరణ చేస్తే అందరికంటే వీళ్ళు అదృష్టోత్తులు. ఆడవాళ్ళకి స్పెషాలిటీ ఇచ్చారు, లేడీస్కి ఎంత అదృష్టోత్తులు. ఈ మగాడికే దిక్కుమాలిన గొడవ అంట, వాళ్ళు ఖర్చుగా అందరూ కూడా వీళ్ళ పేరు చెప్పి నారాయణ స్మరణ చెప్పి 10 పిండాలు దానం చేసేసినా వాళ్ళకి తొందరగా వస్తుంది. అలాగే కలియుగంలో అందుకే అందరికంటే అదృష్టవంతులు ఎవరు అంటే స్త్రీలు శూద్రులు అన్నారు మిగతా వాళ్ళకంటే. ఎందుకని? సూక్ష్మంలో మోక్షం వాళ్ళకి. 10 పిండాలు బెల్లంతో పెట్టేసినా వాళ్ళకి మోక్షం వచ్చేస్తుంది. లేదా వీళ్ళ పేరు చెప్పి నారాయణ స్మరణ చేసి తజ్జనం ఏ తీసినాడైనా ఊరికే బియ్యం దానం చేసినా మోక్షం వస్తుంది. క్రియ తక్కువ, వీళ్ళకి ఎక్కువ కష్టపడక్కర్లేదు. అందుకే దేవతలు కూడా కలియుగంలో ఆడవాళ్ళకైతే గుడితే ఇంతకీ అసలు కలియుగంలో నన్ను అడిగితే ఆడవాళ్ళకే పెట్టనండి బాబు, ఉప్మాన గుడి ఉంది నవ్వం కాదు చాలా సుఖం. ఇదిగో ఈ డబ్బు నీ చేతిలో పెడుతుంది, ఇష్టోదలు చేసుకుంటారు ఎక్కువ మంది మొగుళ్ళు, అది సుఖం అన్నారు. ఆడవాళ్ళకు ఉన్న సుఖం కొన్ని విషయాల్లో పాపం వాళ్ళకు ఉండే కష్టాలు వాళ్ళకుండా ఎప్పుడు పాపం మాతృమూర్తులు కనుక ప్రసవాలు ఇలాంటి కష్టాలు ఉంటాయి. ఇంట్లో దిక్కుమాలలు అందరికీ వండి పెట్టలేక ఎవడో అర్ధరాత్రి కూడా పన్నెండింటికి వస్తాడు, వాడికి వండి పిండం పెట్టాలి మళ్ళీ ఇదో గొడవ. అది ఈ గండాలన్నీ ఉన్నా మోక్షం పొందడానికి మాత్రం సులువైన మార్గం లేడీస్. మీరు మళ్ళీ అయ్యాక నా దగ్గరకు వచ్చి మీరు అందరికీ బాగానే చెప్తారండి మా మొగుడు మాత్రం దిక్కుమాలండి బాబు కొబ్బరికాయతో కొడతాడండి అంటే ఏం చేస్తాం? ఎంత అదృష్టంలో కూడా దురదృష్టం. మరి అందరికీ ఉంటుందా? ఎక్కడో తోట 90 మంది అదృష్టవంతులో 10% దరిద్రం చేతకం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. దాన్ని మనం ఏం చేయలేదు. మోక్ష విషయంలో మాత్రం వాళ్ళకి సులభ మార్గమే చెప్పారు. ఇంకా మనుషులు స్వస్వరూపం పొందడానికి దండగ్రహణ మాత్రేణ నరో నారాయణో భవేత్. ఇది ఇక్కడి నుంచి కొంచెం జాగ్రత్తగా వినండి. వార్ధక్యం రాగానే మగవాళ్ళంతా సన్యసించండి, దొంగ సన్యాసం అవుతుంది మళ్ళీ. నిజంగానే మనస్ఫూర్తిగా సన్యసించండి. ఎందుకంటే సన్యాసం పుచ్చుకుని కూడా మళ్ళీ ఇంటికి వచ్చి ఆ ఇంట్లో యథాప్రకారంగా కబుర్లు చెప్పుకుంటూ చూస్తున్నాం మనం. పీఠాధిపత్యం పొందిన వాళ్ళు కొంతమంది సన్యాసం పుచ్చుకుని వార్ధక్యంలో మళ్ళీ ఏం చేస్తున్నారు? ఇళ్లలోనే భార్యామణి భోజనమే రోజు, అది నాటకం, అంతర్నాటకం. అటువంటిప్పుడు సన్యాసం పుచ్చుకోకూడదు. భార్య పిల్లలు ఇలాంటి బంధములకు అతీతంగా ఉంటే సన్యాసం అన్నారు. కానీ ఈ మధ్యన ఒక ఆయన సన్యాసం పుచ్చుకున్నాడు, ఆస్తి ఎవరికి రాయకుండా సరిగ్గా రాయకుండా మొత్తం మీద గందరగోళమే చచ్చిపోయాడు. వారసులు కోర్టులోకి వెళ్ళారు. కోర్టులో దత్తత తీసుకున్న ఒక కొడుక్కి ఈ ఆస్తి రావాలి దానికి. అక్కడ కోర్టులో కేసు ఏమని తెలిపోయింది తెలుసా చివరికి? ఈ దత్తత తీసుకున్న కొడుకు అసలు దత్తత తీసుకోలేదు అని అవసరం వాళ్ళు కేసు పెట్టారు. అసలు వారసు వీడేం చేశాడు? మా దత్తత తీసుకున్న తండ్రి సన్యాసం తీసుకున్నాడు కానీ దొంగ సన్యాసం, ఊరికే ఏదో నామకే వస్తే తీసుకున్నాడు అని కేసు ఇచ్చాడు. ఆ వీళ్ళమ్మ చెల్లదు ఆస్తి అదే చెప్పడానికి
తెలివితే అడుగుతాడు. అవతల ఏమన్నట్ట, ఈయన సన్యాసం తీసుకున్న దొంగ, దొంగ సన్యాస, దొంగ సన్యాస, సన్యాసం తీసుకున్న దొంగ, ఇది తేల్కండి అన్నట్ట. ఆ తేలలేదంటే మొత్తం మీద కోర్టు కేసు కొట్టేశారు. ఇది లాజిక్. దొంగ ఈ సన్యాసం తీసుకున్నాడా? సన్యాసం తీసుకున్నాక దొంగ అయ్యాడా? ఈ సన్యాసం దొంగ సన్యాసం అంటే మనసులో దొంగ బుద్ధితో తీసుకున్న సన్యాసమా, దొంగతనం చేసుకున్న సన్యాసమా? ఇన్ని ఉన్నాయి గొడవ. కాబట్టి అందుకని ఏం చెప్పారంటే, ఇదేం కాకుండా అన్నీ విడిచిపెట్టి భక్తితో శ్రద్ధతో మోక్షం పొందడానికి ఏ బంధం లేకుండా, ప్రపంచంతో సంబంధం లేకుండా, తామరాకు మీద నీటి బొట్టులో ఉండగలిగే సన్యాసం తీసుకోవాలి. అప్పుడు వాడికి ఒక దండం ఇస్తారు, ఆ దండానికి త్రిదండము అని పేరు. దండగ్రహణ మాత్రేణ ఒక్కసారి దండధారణ చేస్తే, అందుకే సన్యాసులకు పక్కన దండం చూశారుగా మీరు కర్ర, వాడు నరుడు నారాయణుడు అవుతాడు. అప్పుడు వాడికి ప్రేత స్వరూపం రాదు. ఎప్పుడు? సంసారులతో మళ్ళీ సంబంధం లేకపోతే. వాళ్ళు కూడా మీ ఇంట్లో కూర్చొని, అందరిలాగే ఇంట్లో కూర్చొని బ్యాంక్ అకౌంట్లు మెయింటైన్ చేస్తూ ఉంటే లాభం. మనకి కావాలి బ్యాంక్ అకౌంట్, మనకి కావాలి ఇల్లు వాకిళ్ళు, మనకి కావాలి ఈ సంబంధాలు. గృహస్థాశ్రమం మనకి అంటే అక్కడ చెప్పారు, గృహస్థాశ్రమంలో ఉన్నవాడు బంధం వదిలించుకుంటే పాపం. కానీ సన్యాసికి కనుక ఇవన్నీ ఉంటే అప్పుడు వాడు భయంకర ప్రేతాత్మ అవుతాడు. సన్యాసం పొందడం దేనికి అంటే, సన్యాసికి ప్రేతస్వరూపం ఉండదు. సన్యాసికి సన్యాసం పుచ్చుకునే ముందే పిండం పెట్టేస్తారు. తెలుసా మీకు ఆ విషయం? ఒక వ్యక్తి ఇప్పుడు నేను సన్యాసం పుచ్చుకునే ముందు నాకేం చేస్తారు, బతుకుంటగానే నాకు చచ్చిపోయిన వాడికి పెట్టే కార్యక్రమం అంతా నా చేతే చేయించేస్తారు. అప్పుడు కాషాయం ఇస్తారు, దండం ఇస్తారు. దండధారణ చేసిన వాడికి ప్రేతాత్మ అయిపోయి మొత్తం ఆ పిండ ప్రధానాలు బంధం పోయింది. అప్పుడు వాడు సత్యాక ప్రేత స్వరూపం రాదు. అందుకనే పూర్వం మహారాజులందరూ అసలు బుద్ధి ఉన్నవాడల్లా వయస్సు ఆఫ్టర్ 60 ఇయర్స్ సన్యాసం పుచ్చుకునేవారు. శైశవే అభ్యస్త విద్యానాం, రాముడు వాళ్ళంతా అలాగే చేశారు. ఆ వంశం అంతా బాల్యంలో చదువుకున్నారట. యౌవనే విషయేషిణాం, యౌవనంలో పెళ్లిళ్ళు చేసుకున్నారు, సంతానం పొందారు. వార్ధకేము నివృత్తినాం, వార్ధక్యం రాగానే మునులైపోయారు. యోగేనాంతే తనుత్యజాం, యోగాభ్యాసంతో శరీరం విడిచిపెట్టారు. అందుకే వాళ్ళకి పిండ ప్రధానం చెయ్యక్కర్లా. కానీ కలియుగంలో 100 ఏళ్ళు వచ్చినా ఇంట్లో కూర్చుని ఆ దిక్కుమాలిన బాధపడుతూ మొగుడిని పెళ్ళాం పెళ్ళాను మొగుడు తిట్టుకుంటూ కదల్లేక మెదల్లేక ఆస్తులు కాదల్లేక ఈ కాట్లు వదల్లేక ఒకటి కాదు నానాయాతన పడుతున్నాం. కాబట్టి ఈ కలియుగంలో విముక్తి లేకుండా పోతాను. సరే ఏం చేస్తే, ఇది కలి ప్రభావం అనుకోండి, ఆకలి ప్రభావం అనుకోండి. అందుకే కలియుగంలో సులభమైన మార్గం చెప్పారు. ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే, వార్ధక్యంలో గనక సన్యాసం పుచ్చుకుంటే ఆ క్షణము నుంచి వాడికి ప్రేతాత్మ రాదు, ప్రేతాత్మ స్వరూపం రాదు, వాడు మోక్షం పొందుతాడు. జ్ఞానినస్తు సదా ముఖ్య స్వరూపానుభవే అతస్తే పుత్రదత్తానాం పిండానాం నైవ కాక్షిణగా ఆగా. అసలు జ్ఞానం కలిగితేనే యతీశ్వరుడు అవుతాడు. యతి అంటే జ్ఞానస్వరూపుడు. మనం కూడా యతులవ్వచ్చు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు యతి అవుతాడు అంటే శుద్ధమతి ఉంటే అప్పుడు యతి. మొట్టమొదట యతికి పవిత్రత కావాలి. పవిత్రాన్నంబు కుడుతున్నది నరవరేణ్య. మీరు కూడా పవిత్రాన్నం తెచ్చుకుంటే అప్పుడు మీరు యతులవుతారు. పవిత్రాన్నం అంటే ఏమిటి? స్నానము చేసి వండాలి, పాచిగుడ్డలతో వండకూడదు. వండిన దాన్ని భగవన్ నివేదన చెయ్యాలి, నైవేద్యం పెడితే అది పవిత్రం. అది వండిన తర్వాత మ్యాక్సిమం 4 లేక 5 గంటలు దాటకూడదు. 4-5 గంటలు దాటితే అది అపవిత్రాన్నం కింద లెక్క, అది పిల్లలకు పెట్టచ్చు మనం తినకూడదు. 40 ఏళ్ళలోపు వాడు 10 గంటల దాకా అన్నం వండింది తిన్నా పర్వాలేదు, కానీ అందరికీ మంచిదే 4-5 గంటల లోపు తినడం. యతికి, శుద్ధమతికి, పవిత్రాన్నం తినేవాడికి ఇది వర్తించదు. కాబట్టి 5 గంటలు దాటితే అది పనికిరాదు. మాంసాహారం, మసాలాలు, కోడిగుడ్లు పనికిరావు. కోడిగుడ్లు శాకాహారం అనే ప్రచారం, అది తిని బలంగా ఉండాలి పాకిస్తాన్ వాడికి, మనకు అనవసరం. ఎత్తునికి అనవసరం. నేను మోక్షం పొందాలనుకున్న వాడికి ఏ గుడ్డైనా ఒకటే, అది గుర్తుపెట్టుకోండి. గాడిద గుడ్డు,
అనుకోకండి, కాసేపు అది వదిలిపెట్టేయండి. అలాగే పవిత్రాన్నం గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నాం, దుష్టుల చూపు కూడా పడకూడదు. అందుకే ఎక్కడ పడితే అక్కడ అన్నం తినకుండా రహస్యం మెయింటైన్ చేయడానికి కారణం, ఏ మేము గొప్పవాళ్ళం కదా, మేము మీకంటే గొప్ప ప్రేమలు అంటే నేను కాదని అనలా, కానీ ఇతరుల దృష్టి పెడితే అన్నంలో ఏమో ఏదో తెలియని ఒక దోషం వస్తుంది. అందుకని మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఇక మీదట మీరు కూడా ఎక్కువ మంది 50 ఏళ్ళు దాటిన వాళ్ళు వస్తున్న వాళ్ళు, చిన్నవాళ్ళు కూడా ఉంటారు. చిన్నవాళ్ళకి ఇది పర్వాలేదు, ఒక 40 ఏళ్ళ లోపాలకి ఇది ఇప్పుడు ఇప్పట్లో ఇవేం పట్టించుకోర్లేదు. కానీ పెద్దవాళ్ళు మటుక్కి ఆహారం పవిత్రంగా ఉంచుకునేలా చూడండి, మసాలాలు మాంసాలు లేకుండా చూడండి, ఎక్కువ నిలవ లేకుండా చూసుకోండి, ఎక్కువ మంది దృష్టి పడకుండా చూసుకోండి. తర్వాత స్నానం చేయకుండా వండద్దు. ఇవి నియమాలు పెట్టుకుంటే అన్నం తినవాడికి మంచి బుద్ధి వస్తుంది. అటువంటి వాడు ప్రేతాత్మ అవ్వడు. ప్రేతాత్మ అవ్వాలని కోరుకుంటే అనుకోవాలనుకుంటే అప్పుడు ఇష్టపడి తినండి, అది వేరే. ఇంకా రెండవది, గతి సంసారంలో ఉండి కూడా అవ్వడానికి పరదోష కథా విముఖత్వం కావాలి. ఇతరుల చెడ్డ ఎత్తకూడదు. ప్రసన్న ఇలాంటిదంట, విశాలాక్షిగారు అలాంటి వారిట, దుబ్బాయమ్మగారు దుబ్బాయమ్మగారిట అని ఇతరుల గురించి చెప్పడం మానేయాలి. ఇతరుల చెడ్డ చెబుతూ ఉంటే వినడం కూడా మానేయాలి. పరదోష కథా విముఖం, ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత సందేహములు వస్తే ధర్మపరమైన సందేహమే వినయంగా తీర్చుకోవాలి. ఎందుకంటే చెప్తాను, నరసింహరావుపేటలో షిరిడి సాయి గుడి దగ్గర ఒక ఆవిడ ఫోన్ చేసి, మీరు నాకు నెంబర్ ఇచ్చారు, నేను అడుగుతా, అడిగినప్పుడల్లా చెప్పాలి ధర్మ సందేహం. ఏ నేను ఫోన్ చేస్తే చెప్పరా, ఇది ధర్మ సందేహం, నేను చేతులు కట్టుకుని వినయంగా చెప్పాలి. అలా అడగకూడదు, అలా అడిగితే ప్రేతాత్మలై పుడతారు, గుర్తుపెట్టుకోండి. తీర్థశ్రాద్ధ గయాశ్రాద్ధాదులన్నీ చేసేటటువంటి వాటి వల్ల ఏ పుణ్యం వస్తుందో భక్తితో ఈ పైన చెప్పిన సత్కర్మాచరణములు, ఆహారాది వ్యవహారాదులలో పరదోష కథ వినకుండా ఉండడం మొదలైనవి చేస్తే కూడా వాళ్ళకు వస్తుంది. అసలు ఇతరుల చెడ్డ మనకెందుకు అద్భుతమాలు కూడా. తర్వాత యతీశ్వరులలో హంసలు పరమహంసలు అని ఉంటారు. హంసం పరమహంసంచ కుటీచక బహూదకౌ ఏతాం సన్యాసనాంతార్చ పృథివ్యాం స్థాపయే మృతౌ. సరే, నిజంగా సన్యాసం పుచ్చుకున్నారనుకుందాం. అందులో కూడా ఆ సన్యాసుల్లో హంసలు పరమహంసలు కుటీచకులు బహూదకులు అని 4 రకాలు ఉన్నారు. ఈ 4 విధాల ఋషులు కూడా సన్యాసులు మరణించాక వీరిని దహనం చేయకుండా సమాధి చెయ్యాలి. గంగానది మొదలైన మహానదులు లేకపోతే భూమిలో స్థాపనం చేయాలి. నదులుంటే అందులో వేసేయాలి సన్యాసుల్ని. యతీశ్వరులుగా అవ్వాలి అని సన్యాసులుగా మారడానికి సంసారులు ప్రయత్నం చేయండి. వార్ధక్యం వచ్చాక అవకాశం ఉన్న వాళ్ళంతా సన్యాసం పుచ్చుకోండి అన్నాడు. సరే, అవకాశం లేకపోతే వేరే విషయం. ఇప్పుడు యోగ్యుడైన మంచివాడైన కొడుకు ఏం పనులు చేయాలి? క్రమక్రమక్రమంగా పాకాన పడతాయి కొన్ని కొన్ని గొప్ప కథలు వస్తున్నాయి రాబోయే కాలంలో. కుమారుడి కర్తవ్యం ఏమిటి అని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ కొడుకు సరైన కొడుకు అయితే వాడి కర్తవ్యం ఏమిటి? ముందుగా దుఃఖం విడిచిపెట్టడం కొడుకు చేయవలసి పని. దుఃఖం వస్తుంది, సాధ్యమైనంత వరకు ఆ దుఃఖాన్ని అదుపులో పెట్టుకుని ఎక్కువ ఏడవకుండా ఉండాలి. పిండ ప్రధానాది కార్యక్రమాలు పిల్లలు చేసి తీరాలి. ఎక్కువ వేగం లేకుండా కొంచెం మెల్లిగా చెబుతున్నాను, మీరు వినటానికి అర్థం చేసుకోవడానికి రాసుకోవడానికి వీలుగా. ఎంత ఎక్కువగా కన్నీళ్లు బంధువులు కొడుకు ఈ చచ్చిపోయిన వాడి కోసం 12 రోజుల పాటు విడిచిపెడతారో అంత ఎక్కువ దుఃఖం ప్రేతాత్మ పొందుతుంది. అందుకని ఎక్కువ ఏడవద్దని చెప్పారు. శ్లేష్మాస్తు బాంధవైర్ముక్తం ప్రేతో భుంక్తి యతో వచక అతో నరోదితవ్యం హి తదా శోకాన్ నిరర్థక. ఎన్ని కన్నీళ్ళు ఎక్కువ విడిచిపెడితే ఆ ప్రేతాత్మ అంత శ్లేష్మం తింటూ నానా బాధ పడతాడు పాపం. అందుకే అనవసర దుఃఖం. దొంగలు కొంతమంది ఉత్తప్పుడు ఏమో ఏముండదు కానీ అంత మంచి లోపల మాత్రం దొంగ మామగారు నన్ను అప్పుడు నాలుగు సార్లు తీశారు. అలా ఏడవకూడదు. అసలే మామూలుగానే ఏడవద్దు అంటే దొంగ నాటకంతో అసలు ఏడవద్దు. ఏడ్చి పాపం పాప చచ్చిపోయిన వాడిని మరింత బాధ పెట్టకూడదు. అందుకని ఏమన్నాడు, నిరర్థకాన్ శోకాన్న కారయ్యేస్తన్నాడు. అనవసరమైన అవతల వాడికి ఉపయోగపడని ఏడుపు ఎందుకండి నీకు, దరిద్రపు ఏడుపు నువ్వును. అంచేత నా రోదితవ్యం ఏడవరాదు, డోంట్ క్రై అన్నాడు. ఇంకొక మాట, యది వర్ష సహస్రాణి శోచతే అహర్నిచన్నర, రాత్రి పగలు కూర్చుని ఏడుస్తూ ఉంటే చచ్చిన వాడి కోసం 1000 ఏళ్ళు ఏడ్చినా వాడు బతుకుతాడా? నువ్వు 1000 సంవత్సరాలు ఏడ్చినా వాడు బతకడు. బతకనప్పుడు ఎందుకు నువ్వు ఏడవడం వాడి కోసం? నీ ప్రేమ నువ్వు నోట్లోనే అదుపులో పెట్టుకో, కన్నీళ్లు కార్చకు. అనవసరంగా ఆ చచ్చి ప్రయాణం చేస్తున్న వాడిని మళ్ళీ నరకంలోకి తొయ్యకు, వాడికి లేని బాధలు పెట్టకు. నువ్వు ఏడ్చుకున్నప్పుడు విడిచిపెట్టే ఆ వేడి వేడి కన్నీటి బిందువులు అగ్నిజ్వాలలై వాడిని కాల్చేస్తూ ఉంటాయి. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ తస్మాదపరిహార్యే నత్వం శోచితుమర్హసి శోకం కారయేత్. ఈ 9వ శ్లోకం చాలా అద్భుతమైన శ్లోకం. ధ్రువ మృత్యు జాతస్యహి, జాతస్యహి అంటే పుట్టినవానికి మృత్యు మరణము ధ్రువ తప్పదు. పుట్టాడంటే వాడు చచ్చి తీరాలి. పుట్టాక నేను చావను అనుకుని ఎవడన్నా ప్రయత్నం చేయడం చూద్దాం, కుదరదు. మన కళ్ళ ముందు ఎందరో వెళ్ళారు, మరి ఎందరో వెళ్ళబోతున్నారు. ధ్రువం జన్మ మృతస్య చచ్చాక మళ్ళీ ఆ పై కార్యక్రమాలు అయ్యాక భూమికి రాక తప్పదు. అమెరికా వెళ్ళిన వాడు మళ్ళీ ఇండియా రాక తప్పదు కదా, ఇండియాకి వెళ్ళిన వాడు అమెరికా వెళ్ళక తప్పదు కదా. అలాగే కాబట్టి తప్పించుకోవడానికి వీలు కాని ఈ మరణ చక్రం, జనన చక్రం గురించి ఎంతకాలం దుఃఖించినా ప్రయోజనం లేదు గనక నశోకం కారయేత్. పండితుడు ఎప్పుడు ఏడవకూడదు, అసలు ఏడవడం అనే దాని గురించి ఆలోచన చేయండి. మృత్యువులు తప్పించుకోవడం దేవతల వల్ల కూడా కాదంటే ఇక మానవులకేం కుదురుతుంది? మరణం పొందితే వాడు ప్రతిజీవి పుట్టి చేరాలి. కాబట్టి ఆ విషయంలో అనుక్షణం హృదయాన్ని ధైర్యం తెచ్చుకోవాలి. కొడుకు మరింత జాగ్రత్త. కొడుకులకు ఏడుపు వస్తుందట, అమ్మే నానే అంటూ ఉంటారు కదా. పూర్వం అలా ఏడ్చేవాళ్ళు అండి. ఇప్పుడు అడవడం నేను ఎక్కడ చూడలేదు. ఒక ఆవిడ ఫోన్ చేసింది వాళ్ళ అమ్మకి, అమ్మా మా ఆయన పోయాడే ఏటీఎం కార్డు జాగ్రత్త ఇవ్వండి. ఇలా ఇవన్నీ నిజం నేను చెప్పేవాడిని వెళ్ళకూడదు అనుకోకండి. పూర్వం అలా ప్రేమలు ఉండేవి. ఈ మొగుడు చావగానే ఆ ఎల్ఐసి కార్డులు అవి ఎలా ఉన్నాయి, పత్రాలు ఉంటాయి బాండ్లు అవి ఎలా వస్తాయి, ఉద్యోగం తనకు వస్తుందా లేదా, లేదా పింఛన్ వస్తుందా లేదా, దిక్కుమాలాడు పోతూ పోతూ ఏటీఎం కార్డు నెంబర్ చెప్పాడా లేదా, కార్డు ఎక్కడ పెట్టాడు, ఇవన్నీ ఆలోచన చేస్తాడు. పూర్వం కొంచెం ఏడ్చేవారు. అందుకని ఏడ్చేవాళ్ళకి చెప్పారు, అవశ్యం భావిభావానాం ప్రతీకారో భవేద్యది నుఃఖైర్నయుజ్జేర్నరామయుధిష్ఠిరాక. ముందు రాబోయే దుఃఖాన్ని అదుపులో పెట్టుకో, దానికి ప్రతిక్రియది. అసలు దుఃఖం పొందని వాడు ఎవడుంటాడు మన కళ్ళ ముందు? ఎంతమంది కళ్ళలా? నల్ల రామ యుధిష్ఠిరాహ, నలుడు వెళ్ళిపోలా, రాముడు వెళ్ళిపోలా, యుధిష్ఠిరుడు వెళ్ళిపోలా, వాళ్ళు దుఃఖాలు పొందారు కదా. అంచేత మృతి చెందిన వాడి కోసం ఏడవద్దు. ఎవరికి ఎవరితో సంబంధంలా, ఈ సంబంధం అంతా మోసం గుర్తుపెట్టుకోండి. వీడు నా మొగుడు, వీడు నా భర్త, ఏం లేదు, ఉన్నది రెండే. ఆత్మకి పరమాత్మతో సంబంధం, జీవుడికి దేవుడితో సంబంధం, శిష్యుడికి గురువుతో సంబంధం. అంటే ఇద్దరే ఇద్దరు సంబంధం, మిగతా సంబంధాలు నాశనం అవుతాయట.
యుగములైనా చెక్కు చెదలనది జీవాత్మ పరమాత్మ సంబంధం, శిష్య గురు సంబంధం. ఇది తప్ప మోక్షానికి ఇంకేది మార్గం లేదు. ఈ భార్య, ఈ మోగుడు, ఈ పెళ్ళం, ఈ బిడ్డలు, ఈ కొంపలు, ఈ గోళ్ళు, ఈ స్తంభాలు ఇవేవి రావు. అందుకే నాయమత్యంత సంవనం వాద కస్యచిత్ కేనచిత్ సహ, ఎవ్వడికి ఎవ్వడితోటి సంబంధం లేదు. అపిస్యేన శరీరేణ కిమితాంజై ప్రదజ్ఞనై, అసలు తన శరీరంతో లేదన్నాడు. ఏన శరీరేణ అంటే సొంత శరీరం, తన ఓన్ బాడీ, తాను కష్టపడి పోషించిన ఈ శరీరం, ఈ లాల్చీలు గీల్చీలు వేల్చిన శరీరం, చున్నీలు గిన్నీలు వేసిన శరీరం, ఏ శరీరాలకి కూడా మనతో సంబంధం, మన శరీరానికి మనతో సంబంధం లేదంటే ఇంక ఇతర శరీరాలతో ఏముంది సంబంధం? ఏ ఇతర జీవులతో సంబంధం లేదు. ఇది గ్రహించి సత్కార్యాలు చెయ్యాలి. లోకంలో కొంతమంది ఏమన్నారట, ఏమిటండి అలా అంటారు, ఎన్ని జన్మలైనా ఈ కర్మబంధాలు పోవు కదా అంటే, ఆ కర్మబంధములు పోవడం కోసమే పిండ ప్రధానాలు పెట్టారట. ఆ పిండ ప్రధానాలు పెడితే ఆ ఆత్మకి మనం చేయవలసిన కార్యక్రమాలు పూర్తయిపోతాయి, అప్పుడు మనం విముక్తి పొందుతాం, లేకపోతే ఇలా మళ్ళీ 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 జన్మలు ఎత్తుతాం. అందుకు తద్దినాలు పెట్టాలి, అందుకు కార్యక్రమాలు చేయాలి. మార్గస్థులు అంటే నడుస్తున్న వాళ్ళు దారిలో చచ్చిపోతున్నారు కొంతమంది, కొంతమంది ఇంట్లో చచ్చిపోతున్నారు, కొందరు జలంలో చచ్చిపోతున్నారు, కొందరు అగ్ని వల్ల చచ్చిపోతున్నారు, కొందరు ఆకాశంలో చూస్తున్నారు, కొందరు గండాల వల్ల చూస్తున్నారు, కొందరు పిండాల వల్ల చూస్తున్నారు. పిండాల వల్ల తావడం అంటే అన్నం తింటూ తెచ్చేట్టు ఒకటి. ఇలా ఇలా మరణం తప్పదని గ్రహిస్తూ తామరాకు మీద నీటి బొట్టులా శరీరంతో ఎక్కువ వ్యామోహం లేకుండా సంసారాన్ని నడుపుకున్నవాడు ఉత్తమ జీవి. ఓ చెట్టు ఉంది, ఆ చెట్టు దగ్గర బాగా నీడ ఉంది, వేసవికాలంలో పెడుతున్న వాళ్ళందరూ ఆ నీడ దగ్గర చేరి కాసేపు కూర్చుని మళ్ళీ బండెక్కి హీరో హోండా స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. అలాగే ఈ సంసారంలో మనం కూడా ఓ నీడ కింద చేరాం, ఓ గూట్లో చేరాం, ఎవడికి అలసట తీరితే వాళ్ళు మళ్ళీ ప్రయాణమై వెళ్ళిపోతూ ఉంటారు తమ తమ వాహనాల్లో. ఇదే మానవ బంధం. ఇది తెలుసుకోవాలి, ఆత్మజ్ఞానంతో విచారణ చెయ్యాలి, అప్పుడు ఎప్పుడూ మనకి దుఃఖం ఉండదట. అందుకని పిండ ప్రదానాలు చెయ్యడం కుమార కర్తవ్యం. అవి ఎలా చెయ్యాలి, ఏమేం చెయ్యాలి, పిల్లలు లేకపోతే ఎలాగా, పిల్లలు ఉంటే ఎలాగా, ఇవన్నీ మార్గాలు చెప్పి, పిల్లలు లేకపోతే మోక్షం రాదనే భ్రమతో ఉన్నవాళ్ళు ఇది మరీ జాగ్రత్తగా వినండి. కొంతమందికి మగాళ్లే ఉండాలట, మగాళ్ళు లేకపోతే మోక్షం లేదట అనే పిచ్చాళ్ళు కొందరు, ఆడపిల్లలే పుట్టిన వాళ్ళు కొంతమంది, అసలు ఆడమగ ఏ సంతానం లేని వాళ్ళు కొందరు ఏడుస్తున్నారే, వాళ్ళందరికీ రేపు 14వ శ్లోకం నుంచి ఒక గొప్ప మార్గం చెప్తారు. రేపు యథాప్రకారంగా 6:30 కల్లా వచ్చేస్తారు, వచ్చి మోక్షం పొందుతారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలన.